పరలోక ప్రార్థనను గూర్చి, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమియందు నెరవేర్చబడునుగాక అని అది బోధించు విధానమును గూర్చి ఇంచుమించు ప్రతి క్రీస్తు అనుచరునికి తెలుసు. ఈ మాటలు ఎంత సుపరిచితమైనవిగా ఉన్నప్పటికీ వీటి యొక్క ప్రాముఖ్యతను చాలాసార్లు మనము గుర్తించలేకుండా ఉంటాము. ఈ విజ్ఞాపనలలో యేసు చరిత్ర మరియు సృష్టి కొరకు దేవుడు కలిగియున్న లక్ష్యములను క్రోడీకరించాడు. మనం ఈ భూమి మీద ఎందుకు నివసించుచున్నామో మరియు ఆయన మన విమోచకునిగా ఎందుకు వచ్చాడో ఆయన వివరించాడు. దీనికి కారణము చాలా సులువైనదిగా ఉన్నది. దేవుడు భూమి అంతటిని తన పరలోకరాజ్యం యొక్క విస్తరణగా మార్చుచున్నాడు. ఆయన ఈ పనిని ముగించినప్పుడు పరలోకమందు ఆయన చిత్తము నెరవేర్చబడుచున్నట్లు భూమి మీద కూడా ఆయన చిత్తము నెరవేర్చబడుతుంది. అయితే ఈ క్రమములో దేవుని రాజ్యం యొక్క నెరవేర్పు కొరకు ప్రార్థించుట మరియు దాని కొరకు పనిచేయుట మన బాధ్యత అయ్యున్నది. నీ రాజ్యము వచ్చునుగాక, యుగాంత శాస్త్ర సిద్ధాంతము అను మన పాఠ్యక్రమములో ఇది మొదటి పాఠము. ఈ పాఠ్యక్రమములో క్రీస్తులో దేవుని యొక్క భూలోక రాజ్యములోని అనేక విషయములను మనము చూద్దాము. మరి విశేషముగా దాని యొక్క అంతిమ లేక సంపూర్ణ స్థాయి మీద దృష్టి పెడదాము. ఈ పాఠమునకు సృష్టి యొక్క లక్ష్యము అని పేరు పెట్టాము. ఎందుకంటే చరిత్ర కొరకు దేవుని యొక్క ప్రణాళిక ఆయన రాజ్యమును పూర్తి చేయు అంతిమ లక్ష్యము వైపుకు ఏ విధముగా నడిపిస్తుందో మనము చూడబోతున్నాము. ఆరంభించుటకు ముందు ఈ అధ్యయన విభాగమును వర్ణించు పారిభాషిక పదమైన యుగాంత శాస్త్రము మీద మనము దృష్టి సారించాలి. యుగాంత శాస్త్రము లేక ఎస్కటాలజీ అను పదము రెండు గ్రీకు పదముల నుండి వెలువడుతుంది. ఎస్కటోస్ అనగా చివరి లేక అంతిమ, మరియు లోగోస్ అనగా ఈ సందర్భములో అధ్యయనము అని అర్థం. కాబట్టి ఎస్కటాలజీ లేక యుగాంత శాస్త్రము అనగా అంతిమ విషయములను గూర్చిన అధ్యయనము లేక అంతిమ విషయముల సిద్ధాంతము అయ్యున్నది. విశాలమైన అవగాహనలో యుగాంత శాస్త్రము యేసు జీవితము మరియు పరిచర్యతో ఆరంభమై ఆయన తిరిగి వచ్చినప్పుడు పూర్తి అయ్యే అంత్యదినముల కాలమంతటిని గూర్చి మాట్లాడుతుంది. సృష్టి యొక్క లక్ష్యము అను మన పాఠం రెండు చారిత్రక కాలముల మీద దృష్టి పెడుతుంది. మొదటిగా అంత్యదినముల కొరకు పాత నిబంధన యొక్క ఆకాంక్షలను మనము పరిగణిద్దాము. రెండవదిగా వాటి యొక్క క్రొత్త నిబంధన నెరవేర్పులతో వాటిని పోల్చి చూద్దాము. చరిత్ర యొక్క ముగింపును గూర్చి పాత నిబంధన ఆకాంక్షలతో ఆరంభిద్దాము. పాత నిబంధనలో దేవుని రాజ్యము మూడు దశలలో వస్తుంది అని ఆకాంక్షించబడింది. విశ్వము మరియు దానిలోని సృష్టముల యొక్క ఆరంభ సృష్టి, మానవాళి పాపములోనికి పతనమగుట వలన కలిగిన సుదీర్ఘకాల విమోచన, మరియు చివరిగా నిత్యముండు అంత్యకాలము అనగా విమోచన పూర్తి అయిన తరువాత దేవుని పరలోక రాజ్యము భూమిని నింపునప్పుడు కలుగు విశ్వము యొక్క అంతిమ స్థితి. ఎస్కటాలజీ లేక యుగాంత శాస్త్రము అను పదము వలనే ఎస్కటోన్ అను పదము కూడా ఎస్కటోస్ అను గ్రీకు పదము నుండి వెలువడుతుంది. కాబట్టి స్వాభావికముగా యుగాంత శాస్త్రములో మనము అధ్యయనము చేయు సన్నివేశములు ఎస్కటోన్ లేక అంత్యకాలములో జరిగిన సన్నివేశములై ఉన్నవి. చరిత్రను గూర్చి పాత నిబంధన అవగాహనను అనుసరించి దేవుని రాజ్యం యొక్క సంపూర్ణతను గూర్చి పాత నిబంధన ఆకాంక్షలను మూడు భాగములలో చూద్దాము. మొదటిగా సృష్టి యందు దేవుడు బయలుపరిచిన ప్రణాళికలను మనము ప్రస్తావిద్దాము. రెండవదిగా విమోచన చరిత్ర అంతటిలో ఆయన బయలుపరిచిన నిరీక్షణలను గూర్చి మాట్లాడదాము. మూడవదిగా అంత్యకాలమును గూర్చిన కొన్ని ప్రవచన చిత్రములను మనము పరిగణిద్దాము. ముందుగా సృష్టిలో దేవుడు బయలుపరిచిన ప్రణాళికలను చూద్దాము. ఆదికాండము 1-2 అధ్యాయములలో వివరించబడిన దేవుడు చేసిన సృష్టి కార్యమును గూర్చి ఇంచుమించు క్రైస్తవులందరికీ తెలుసు. దేవుడు సృష్టిని చేసి భూమ్యాకాశములను ఆజ్ఆపించాడు అని ఆదికాండము 1 బోధిస్తుంది. నీరు, ఆరిన నేల మరియు ఆకాశముల వంటి విశ్వములోని భూమండలములన్నిటినీ ఆయన సృజించాడు. మరియు ఈ భూమండలములలో నివసించు చేపలు, భూజంతువులు మరియు పక్షుల వంటి జీవులను కూడా ఆయన సృజించాడు. అవును, సృష్టి అంతటినీ అనగా స్వయంగా భూమిని మరియు దానిలోని సృష్టములను పాలించుటకు మరియు ఏలుటకు ఆయన మానవులను సృజించాడు. ఆదికాండము 1:27-28 వచనాలలో మోషే వ్రాసిన మాటలను వినండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. పురాతన పశ్చిమాసియా పరిభాషలో మానవులు తన సామంతులుగా లేక సేవకరాజులుగా ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. గొప్ప ప్రభువు లేక చక్రవర్తి అయిన దేవుని పక్షమున సృష్టిని పాలించుట మనకు ఇవ్వబడిన బాధ్యత అయ్యున్నది. మానవులు దేవుని స్వరూపమందు చేయబడితిరి అను వాస్తవము ద్వారా ఈ ఆలోచన బలపరచబడింది. పురాతన ప్రపంచములో రాజులు తమ రాజ్యమందంతటా తమ విగ్రహాలను మరియు ఇతర స్వరూపములను నిలబెట్టేవారు. ఇది ఆ రాజ్యము మీద మరియు ప్రజల మీద వారి అధికారమును మరియు పరిపాలనను సూచించుటకు, వారికి మహిమను మరియు ఘనతను తెచ్చుకొనుటకు ఒక విధానమై ఉండినది. కాబట్టి దేవుడు మానవులను తన స్వరూపమందు సృజించినప్పుడు ఒక భూలోక రాజ్యమును స్థాపించుట ఆయన ప్రణాళిక అయ్యుండినది అని ఆయన సూచించాడు. లోకము యొక్క ఈ ఆరంభ అమరికను బట్టి మరియు ఆయన మానవులకు ఇచ్చిన బాధ్యతను బట్టి దేవుడు సంతోషించాడు అని మనకు తెలుసు. ఎందుకంటే తాను సృజించిన సమస్తము చాలా మంచిదిగా ఉన్నదని ఆదికాండం 1:31 ఆయన సెలవిచ్చాడు. అయితే దానిని ఇంకా మంచిగా చేయుటకు కూడా ఆయన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆదికాండం 1:27-28 చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడని దేవుడు వారితో చెప్పెను. తాను చేసిన సృష్టిని నియంత్రించుటకు దేవుడు ఒక జంటను మాత్రమే కోరలేదు. బదులుగా వారు లోకమును నింపి దానిని ఆయన యొక్క భూలోక రాజ్యముగా మార్చాలని ఆయన కోరాడు. వేదాంతవేత్తలు సాధారణముగా ఈ వచనములను సాంస్కృతిక ఆజ్ఞ అని పిలుస్తారు. ఎందుకంటే సర్వలోకములో సంస్కృతిని నిర్మించుటకు వారికి మానవాళి యొక్క అవసరమై ఉన్నది. దీని అర్థము లోకమును నింపుటకు సరిపడిన ప్రజలను సృజించు విధముగా పునరుత్పత్తి చేయుట మాత్రమే కాదుగాని లోకమంతటా మానవ సంస్కృతిని అనగా కుటుంబములు మరియు ప్రభుత్వములు, వ్యవసాయం మరియు జంతుపాలన మరియు కళలు మరియు విజ్ఞానము కూడా సృజించుట అయ్యున్నది. ఆదికాండము 2:1 సాంస్కృతిక ఆజ్ఞ యొక్క పరిణామములు స్పష్టమవుతాయి. అక్కడ దేవుడు ఏదేనులో ఒక తోటను నాటాడు. విశేషముగా మానవాళి యొక్క నాయకత్వములో లోకము చేరుకోవాలని దేవుడు కోరిన పరిపూర్ణతకు తోట ఒక నిదర్శనమై ఉన్నది. ఆదికాండము 2:15 ఇలా చదువుతాము. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. తోటను సాగు చేయుట మానవాళి యొక్క బాధ్యత అయ్యుండెను. అయితే ఇక్కడ మోషే ఉపయోగించిన పదముల జంట సేద్యపరచుట మరియు కాచుట ఒక పారిభాషిక భాషా ఉపయోగమై ఉన్నది. మందిరములో యాజకుల యొక్క పనిని వర్ణించుటకు సంఖ్యాకాండము 3:8 కూడా మోషే ఇదే పదముల జంటను ఉపయోగించాడు. కాబట్టి ఆదికాండం 1:1 సేవకరాజులుగా మరియు 2:1 యాజకులుగా మానవాళి యొక్క పాత్రకు సంబంధించిన మిశ్రమ చిత్రము మానవులు దేవుని యొక్క రాజరిక మరియు యాజక స్వరూపములు అయ్యున్నారని తెలియజేస్తుంది. లోకమంతా వ్యాపించున్నంతవరకు ఆయన పరిపాలనను వ్యాపింపజేయుట మరియు సమస్తము ఏదేను తోటను ప్రతిబింబించు విధముగా భూమి అంతటినీ సాగు చేయుట మనకు ఇవ్వబడిన బాధ్యత అయ్యున్నది. మానవాళికి ఇవ్వబడిన ఈ బాధ్యత బైబిలులో యుగాంత శాస్త్రం యొక్క మొట్టమొదటి తలుకు అయ్యున్నది. ఆయన పక్షమున సృష్టిని పాలించుట ద్వారా ఆయనను సేవించు మరియు గౌరవించు స్వరూపముల ద్వారా భూమిని నింపుటకు దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడని ఇది సూచిస్తుంది. సృష్టియందు స్థాపించబడిన దేవుని రాజ్యమును గూర్చిన పాత నిబంధన ఆకాంక్షలను మనము చూశాము. కాబట్టి విమోచన చరిత్రతో ముడిపడియున్న ఆకాంక్షలను ఇప్పుడు చూద్దాము. మానవాళి పాపములో పడుటను గూర్చి ఆదికాండము 3:1 ఇవ్వబడిన వృత్తాంతమును క్రైస్తవులందరూ తెలుసుకోవాలి. తోటను సేద్యపరచుటకు మరియు కాయుటకు దేవుడు ఆదాము హవ్వలను తోటలో ఉంచాడు. అయితే సర్పము ద్వారా సాతానుడు తోటలో మాట్లాడాడు. అతడు దేవుడు నిషేధించిన మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము యొక్క ఫలమును తినునట్లు హవ్వను మోసగించాడు. తరువాత హవ్వ ఆ ఫలమును ఆదాముకు ఇచ్చింది మరియు అతడు కూడా దానిని తిన్నాడు. ఈ పాపము కారణముగా దేవుడు మానవాళి అంతటినీ శపించాడు మరియు ఆయన యుగాంతరాజ్యమును గూర్చిన గొప్ప నిరీక్షణ అంతరించిపోయినట్లు అనిపించింది. అయితే దేవుడు కనికరముతో వ్యక్తిగత రక్షణ ద్వారా మానవులను విమోచించి భూమి మీద ఆయన గొప్ప మెస్సీయ రాజ్యమును గూర్చిన నిరీక్షణను పునరుద్ధరించు విమోచన ప్రణాళికను పరిచయం చేశాడు. దేవుడు సర్పముతో ఈ మాటలను పలికినప్పుడు ఆదికాండం 3:15 ఈ విమోచన ప్రణాళిక మొదటిసారిగా పరిచయం చేయబడింది. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను, అది నిన్ను తలమీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను. ఈ విమోచన ప్రతిపాదనను వేదాంతవేత్తలు ప్రోటోఇవాంగెలియోన్ లేక మొదటి సువార్త అని పిలుస్తారు. ఎందుకంటే మానవాళి పాపములో పడిపోయిన తరువాత ఇది మొట్టమొదటి రక్షణ ప్రతిపాదన అయ్యున్నది. మీకు తెలుసా, కొంతమంది బైబిల్ బోధకులు ఆదికాండ 3:15 బైబిలులో అత్యంత ప్రాముఖ్యమైన వచనముగా పరిగణిస్తారు. ఎందుకంటే పతనము తరువాత వెంటనే మన పాప సమస్యను పరిష్కరించుటకు ఒక విమోచకుని పంపుతానని దేవుడు చేసిన వాగ్దానమును మనము పొందుకుంటాము. వారి సంతానముల మధ్య వైరము ఉంటుంది అని ఆయన సర్పమునకు మరియు స్త్రీకి సెలవిచ్చాడు. స్త్రీ సంతతిని సర్పము మడిమ మీద కొడుతుంది, కాని ఆ సంతానము ఎదిగిన తరువాత సర్పం యొక్క తలను చితకదొక్కుతాడు. కాబట్టి సామాన్యముగా ఈ తలను చితకదొక్కు ఘనమైన విమోచన వృత్తాంతమును బైబిలులోని మిగిలిన భాగమంతా బయలుపరుస్తుంది. మరియు రోమాపత్రిక 16:20 ప్రకారం ఆ తలను చితకదొక్కు కార్యము కల్వరి శిలువ మీద జరిగింది. స్త్రీ సంతతి సర్పం యొక్క సంతానమును ఓడిస్తుంది అని దేవుడు వాగ్దానము చేసినప్పుడు మానవాళి పాపమును శాపము నుండి విమోచించబడుతుంది అని ఆయన సూచించాడు. మరియు సుదీర్ఘమైన విమోచన చరిత్ర అంతటిలో దేవుడు తన విమోచన కార్యముల ద్వారా, ముఖ్యముగా ఆయన చేసిన నిబంధనలకు అనుబంధముగా ఉన్న కార్యముల ద్వారా ఈ ఆకాంక్షను ఉద్ఘాటించుటను కొనసాగించాడు. పాత నిబంధనలో ఆయన ఆదాముతో చేసిన నిబంధనతో ఆరంభించి దేవుడు 5 ప్రధానమైన విమోచన నిబంధనలను చేశాడు. ఏదేను తోటలో ఆదాము దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు ప్రోటోఇవాంగెలియోన్ లేక మొదటి సువార్త ద్వారా దేవుడు అతనికి రక్షణను అనుగ్రహించాడు. ప్రపంచవ్యాప్త రాజ్యము కొరకు దేవుని యొక్క ప్రణాళిక తుదకు నెరవేరుతుంది అను ఆకాంక్షను ఇది సృష్టించింది. అయితే ఈ ఎదుగుదల సర్పసంతతి మరియు స్త్రీ సంతతి మధ్య వైరము ద్వారా కొనసాగుతుంది. వాస్తవానికి ఆదాము హవల యొక్క నమ్మకమైన కుమారుడైన షేతు యొక్క సంతానము వారికి, వారి నరహంతక కుమారుడైన కయీను సంతతి వారికి మధ్య తరచుగా కలహములు కొనసాగుతాయని ఆదికాండము 4:5 సూచిస్తాయి. ఆది నుండే మానవజాతి అంతా దేవుని ఉద్దేశ్యములను సేవించువారు మరియు దేవునిపై తిరుగుబాటు చేసేవారు అను 2 గుంపులుగా విభాగింపబడినది. ఆదాము కాలము తరువాత అనేక తరములకు దేవుడు తన 2వ ప్రధానమైన విమోచన నిబంధనను నోవహుతో చేశాడు. నోవహు దినములలో లోకమును నాశనము చేసిన జలప్రలయమును గూర్చి ఆదికాండము 6-9 నమోదు చేస్తాయి. ఈ వృత్తాంతములో నోవహుతో దేవుడు చేసిన నిబంధనను ఆదికాండం 8:21-9:17 వివరిస్తుంది. భూమిని మరొకసారి జలప్రలయముతో నాశనము చేయనని వాగ్దానము చేసిన నేపథ్యములో దేవుడు ప్రకృతిలో ఒక విశాలమైన స్థిరత్వమును కూడా స్థాపించాడు. లోకమును దేవుని స్వరూపములతో నింపి సృష్టిని పాలించుటకు ఆయన కలిగియుండిన ఉద్దేశ్యములను పూర్తి చేయునట్లు మానవాళిని పురికొల్పుటకు ఆయన ఇలా చేశాడు. మరి ఏ విధమైన సార్వత్రిక ప్రాకృతిక వైపరీత్యాలు లేకుండా మానవాళి యొక్క ఎదుగుదల, తద్వారా దేవుని రాజ్యము యొక్క ఎదుగుదలను గూర్చిన ఆకాంక్షను ఇది కలిగించింది. అయితే దేవుడు ఈ అర్హతను జోడించిన ఆదికాండం 8:22 వినండి. భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీతకాలములను రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. భూమి నిలిచియున్నంత వరకు మాత్రమే ప్రకృతి యొక్క స్థిరత్వము కొనసాగుతుంది, అనగా సృష్టి యొక్క ప్రస్తుత క్రమము నిలిచియున్నంత వరకు మాత్రమే. భూమి మీద దేవుని రాజ్యమును నిర్మించు కార్యమును మానవాళి పూర్తి చేసిన తరువాత ప్రస్తుత ప్రకృతి క్రమము అంతరించిపోయి నూతన క్రమము వస్తుంది అను ఆకాంక్షను ఇది స్థాపిస్తుంది. నోవహు తరువాత చాలా కాలానికి దేవుడు తన మూడవ ప్రధానమైన విమోచన నిబంధనను అబ్రాహాముతో చేశాడు. ఆదికాండము 15, 17 మరియు 22 అధ్యాయం వంటి వాక్యభాగముల ప్రకారం ఒక విశేషమైన రీతిలో ఆయనను సేవించుటకు దేవుడు అబ్రాహామును మరియు అతని సంతతిని పిలచాడు. భూమిని నింపి స్వాధీనపరుచుకును బాధ్యతను మానవాళి అంతా కొనసాగించవలసి ఉండెను. అయితే ఆ సమయము మొదలుకొని దేవుని యొక్క యుగాంతరాజ్యమును భూమి మీదకి తెచ్చు కార్యములో ముఖ్యమైన భూమికను అబ్రాహాము మరియు అతని వారసులు పోషించారు. విశేషముగా దేవుడు మిగిలిన మానవాళికి విమోచనను వ్యాపింపజేయుటకు వారు ప్రత్యేకించబడిన దేశముగా ఎన్నుకొనబడ్డారు. వాగ్దాన దేశములో దేవుడు తన రాజ్య ప్రత్యక్షతను స్థాపించుట ద్వారా ఇది ఆరంభమయ్యింది. అబ్రాహాము మరియు తరువాత ఇజ్రాయేలు దేశము వాగ్దాన దేశం యొక్క సరిహద్దులను బూదిగంతముల వరకు వ్యాపింపజేయుచుండగా ఇది కొనసాగింది. ఆదికాండము 22:18 దేవుడు అబ్రాహాముతో చెప్పినట్లు, భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. దేవుని యొక్క భూలోక రాజ్యములో కేవలము ఒక దేశము లేక జాతికి చెందిన ప్రజలు మాత్రమే ఉండరు అను ఆకాంక్షను అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధన సృష్టించింది. బదులుగా తుదకు దానిలో భూలోకములోని జనములన్నీయు సభ్యులుగా చేర్చబడతారు. అబ్రాహాము తరువాత అనేక శతాబ్దములకు దేవుడు తన 4వ ప్రధానమైన విమోచన నిబంధనను మోషేతో చేశాడు. దేవుడు తనతో చేసిన నిబంధనను గూర్చి మోషే అనేక చోట్ల వ్రాశాడు. మోషే నిబంధన ఇంతకుముందు ఆదాము, నోవహు మరియు అబ్రాహాముతో చేయబడిన నిబంధనలను కలిగి ఉన్నది మరియు వాటి యొక్క కొనసాగింపుగా ఉన్నది అని అనేకసార్లు అతడు నిర్ధారించాడు. దేవుని భూలోక రాజ్యమునకు అదనపు ఆకాంక్షలను జోడించిన క్రొత్త క్రియాశీలకములను కూడా అతడు బయలుపరిచాడు. లేవియకాండము 26 మరియు ద్వితీయోపదేశకాండము 4:30 వంటి వాక్యభాగములలో తన విశేషమైన నిబంధన ప్రజలు ఆయనకు ఎల్లప్పుడూ నమ్మకముగా ఉండరు అని దేవుడు బయలుపరచాడు. మునుపటి నిబంధన నిర్వహణల వలనే మోషేతో చేయబడిన నిబంధన కూడా నిబంధన ఆశీర్వాదములను నెరవేర్చుటకు దేవుడు కలిగి ఉన్న సమర్పణను ప్రస్తావిస్తుంది. అయితే ఆయన ప్రజలు ఆయనకు అవిధేయులైతే ఆయన వారిని శిక్షిస్తాడు. ద్వితీయోపదేశకాండము 4:27-31 మోషే వ్రాసిన మాటలను వినండి. మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును, మీరు కొద్దిమందే మిగిలియుందురు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెదకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. తరువాత అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. వాగ్దాన దేశము నుండి చెరగొనిపోబడి దేవుని ప్రజలు దేశములయందంతటా చెదిరిపోవుట అత్యంత ఘోరమైన నిబంధన శాపమయ్యున్నది. అయితే దేవుని కనికరము ఆయన ప్రజలను నిత్యము వరకు విడనాడదు. వారు తమ పాపములను ఒప్పుకొని తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయనను వెదకినట్లయితే ఆయన వారిని మరలా కనికరిస్తాడు. అంతేగాక అంత్యదినములలో దేవుని కరుణ దీనిని సాధిస్తుంది అని మోషే వ్రాశాడు. అంత్యదినముల కొరకు మోషే ఉపయోగించిన హెబ్రీ వ్యక్తీకరణము బయాహరియత్ హయామీం. ఈ వ్యక్తీకరణ చాలాసార్లు భవిష్యత్తును గూర్చిన ప్రస్తావనగా ఉన్నది. అయితే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయములో మోషే భవిష్యత్ యుగమును గూర్చిన ఒక ఆకాంక్షను సృష్టించాడు. ఆ యుగములో దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధన వాగ్దానములలోని ఆశీర్వాదములను నెరవేర్చుతాడు మరియు ఆయన శత్రువులకు తీర్పు తీర్చుతాడు. హెబ్రీ పాత నిబంధన యొక్క గ్రీకు అనువాదమును సెప్టుజెంట్ అని పిలుస్తారు. మోషే వ్రాసిన బయాహరియత్ హయామీం అను పదములు భవిష్యత్ అంత్యకాలమునకు సూచనగా ఉన్నాయని అనువాదకులు అర్థము చేసుకున్నారు. కాబట్టి వారు గ్రీకు అనువాదములో ఎప్ ఎస్కటో టోన్ హమెరోన్ అను పదములను ఉపయోగించారు. దీనికి అక్షరార్థము అంత్యదినములలో. ఈ మాటలో ఎస్కటో అను పదమును మీరు చూడవచ్చు. ఇది ఎస్కటోస్ అను పదమునకు ఒక రూపమయ్యున్నది మరియు ఈ పదములో నుండి ఎస్కటోన్ మరియు ఎస్కటాలజీ అను పదములు వెలువడతాయి. తరువాత బైబిల్ రచయితలు కూడా మోషే మాటలను ఇదే విధముగా అర్థము చేసుకున్నారు మరియు అంత్యదినములను గూర్చి వారు ఇజ్రాయేలు చెర నుండి తిరిగి వచ్చిన తరువాత కలుగు భవిష్యత్ అంతిమయుగ ఆశీర్వాదముగా ఆలోచించుట కొనసాగించారు. పంచగ్రంథములో అంత్యదినములు అను మాటను ఉపయోగించిన సందర్భములను మీరు చూస్తారు. ఒక ఉదాహరణ ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయములో ఉన్నది. ఇప్పుడు అంత్యదినములు అను పదమును చూసినప్పుడు ఎస్కటోన్ వంటి అంతిమ యుగాంత విషయములను గూర్చి ఆలోచించకుండా జాగ్రత్త పడాలి. అయితే ఆ నేపథ్యములో ఇజ్రాయేలు వాగ్దాన దేశములోనికి ప్రవేశించుటకు సిద్ధముగా ఉన్నది కాబట్టి మోషే వారిని హెచ్చరించుచు అంటాడు. వారు వాగ్దాన దేశములోనికి ప్రవేశించినప్పుడు దేవునికి అవిధేయులై సినాయి నిబంధనలోని ఆజ్ఞలను పాటించకుండా ఉంటే తుదకు వారు వాగ్దాన దేశములో నుండి తరుమబడి చెరగొనిపోబడతారు. కాబట్టి వారు ఒకసారి దేశములో నుండి తరమబడిన తరువాత అవిధేయత వలన చెరగొనిపోబడిన తరువాత దేశములో నుండి తరుమబడిన వారికి కూడా నిరీక్షణ ఉన్నదని అంత్యదినములలో వారు దేవుని తట్టు తిరిగి ఆయనను పిలిచిన ఎడల పునరుద్ధరించబడతారని మోషే హెచ్చరించుచున్నాడు లేక చెబుతున్నాడు. అవును, ఇది మన దేవుని యొక్క అద్భుతమైన తలుకు అయి ఉన్నది. ఆయన తన ప్రజలను విడనాడక వారిని తిరిగి తీసుకుని వచ్చి పునరుద్ధరిస్తాడు. మరియు ఇది దేవుని గూర్చి, పునరుద్ధరించు దేవుని గూర్చి, పాపము తరువాత కూడా విమోచించు దేవుని గూర్చి ఒక గొప్ప వేదాంత శాస్త్ర ఆధారమును నిర్మిస్తుంది. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వములో దేవుడు చేయు కార్యములకు మరియు తుదకు యుగాంతములో ఆయన ఏమి చేయబోతున్నాడు అనుటకు ఇది ఒక ఆధారమును అందిస్తుంది. క్రీస్తుపూర్వము 10వ శతాబ్దము యొక్క ఆరంభములో పాత నిబంధనలోని 5వ మరియు అంతిమ ప్రధానమైన విమోచన నిబంధనను దేవుడు దావీదుతో చేశాడు. దావీదుతో దేవుడు చేసిన నిబంధన యొక్క చారిత్రక కథనము 2వ సమయేలు గ్రంథము 7వ అధ్యాయములో ప్రస్తావించబడింది. మరియు దానిలోని అనేక ఇతర వివరములు 89వ కీర్తన మరియు 132వ కీర్తనలో నమోదు చేయబడ్డాయి. యుగాంత ఆకాంక్షల దృష్టికోణములో ఈ నిబంధనలోని అత్యంత ప్రాముఖ్యమైన వివరము ఏమనగా దేవుని భూలోకరాజ్యమును పాలించుటకు దేవుడు దావీదు కుటుంబమును శాశ్వతమైన రాజవంశముగా స్థాపించాడు. 89వ కీర్తన 34 నుండి 37 వచనములలో దేవుని మాటలను వినండి. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలువెళ్లిన మాటను మార్చను. దావీదు సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు మెంటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని. రాజుగా దేవుని పరిపాలనను గూర్చి పాత నిబంధన ప్రస్తావించున్నప్పుడు ఆయన క్రియాశీల సంక్షేప పరిపాలన మీద అది దృష్టి పెడుతుంది అని కొందరు వేదాంతవేత్తలు చెబుతారు. అది రాజ్యము మరియు పౌరులు ఉన్న వాస్తవిక రాజ్యము కాదు. ఇప్పుడు దేవుని రాజ్యములో ఆయన పరిపాలన ఉన్నదను మాట వాస్తవమే, కాని అది కేవలము సంక్షేపమైనది మాత్రమే కాదు. ఆదాము భూమిని నింపి దానిని లోపరుచుకొనవలసి ఉండెను. సృష్టిలో స్థిరత్వమును గూర్చి నోవహుకు వాగ్దానము చేయబడింది. దేశములన్నిటినీ రక్షించు జనములకు తండ్రిగా అబ్రాహాము ఏర్పరచుకొనబడ్డాడు. మోషే వాగ్దాన దేశము మీద దృష్టి పెట్టాడు. అతని వంశము దేవుని భూలోకరాజ్యమును నిత్యము పాలిస్తుంది అని దావీదుకు నిశ్చయత ఇవ్వబడినది. దేవుని రాజ్యము నిజమైన స్థలములో నిజమైన ప్రజలను కలిగి ఉన్నదిగా ఉన్నది. ఆ స్థలము మరియు ఆ ప్రజలు దేవునితో పరిపూర్ణమైన సామరస్యము కలిగి జీవిస్తారు అని పాత నిబంధన నిబంధనలు ఆకాంక్షించాయి. ఇప్పటి వరకు సృష్టి మరియు విమోచన చరిత్రలో నుండి వెలువడు పాత నిబంధన ఆకాంక్షలను మనము పరిగణించాము. కాబట్టి ఇప్పుడు అంత్యకాలమును గూర్చి ప్రవచన వర్ణనలను చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. దావీదు రాజుగా ఉన్న కాలములో ఇజ్రాయేలు దేశము వాగ్దాన భూమిలో బాగుగా స్థిరపడింది. మరియు అతని కుమారుడైన సొలొమోను పరిపాలనలో రాజ్యం యొక్క సరిహద్దులు మరి ఎక్కువగా వ్యాపించాయి. విచారకరముగా తరువాత తరములలో దేవుని ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేసి విగ్రహారాధనలోనూ పాపములోనూ పడిపోయారు. సొలొమోను కుమారుడైన రెహబాము పరిపాలన కాలములో క్రీస్తు పూర్వము 930లో దేశము 2గా చీలిపోయింది. ఉత్తర రాజ్యము ఇజ్రాయేలు అను పేరును పొందుకుంది మరియు దక్షిణ రాజ్యము యూదా అను పేరును పొందుకుంది. ఈ 2 రాజ్యములు దేవునికి నమ్మకత్వమును చూపలేదుగాని ఇజ్రాయేలు మాత్రం మరింత ఘోరముగా విఫలమయ్యింది. క్రీస్తు పూర్వము 722 నాటికి పశ్చాత్తాపడని ఇజ్రాయేలుకు ఇవ్వబడిన ప్రవచన హెచ్చరికలను సుమారుగా 200 సంవత్సరముల పాటు తిరస్కరించింది. కాబట్టి ఇజ్రాయేలును ఓడించి దానిలోని ప్రజలను చెరగొనిపోవుటకు దేవుడు అష్షూరియులను పంపాడు. తరువాత ఇజ్రాయేలుకు పట్టిన గతిని తప్పించుకొనుటకు పశ్చాత్తాపడమని ప్రవక్తలు యూదాను హెచ్చరించారు. అయితే యూదా కూడా పాపములో కొనసాగింది. కాబట్టి క్రీస్తుపూర్వము 586లో యూదాదేశపు రాజధాని అయిన యెరూషలేమును నాశనము చేసి యూదులను కూడా చెరగొనిపోవుటకు దేవుడు బబులోనియులను పంపాడు. ఈ ఘోరమైన సంఘటనలు ఇజ్రాయేలు మరియు యూదాదేశములు తరచుగా మరియు ఘోరముగా తిరుగుబాటు చేయుట వలన కలిగిన దేవుని నిబంధన శాపములయ్యున్నవని ప్రవక్తలు వివరించారు. ప్రజలు నిబంధనలను ఉల్లంఘించారు మరియు మోషే హెచ్చరించినట్లు వారు చెర అను గొప్ప నిబంధన శాపమును పొందుకున్నారు. అయితే చెర తరువాత పునరుద్ధరణను గూర్చి మోషే చేసిన వాగ్దానమును కూడా ప్రవక్తలు జ్ఞాపకము చేసుకున్నారు. కాబట్టి చివరి దినములలో లేక అంత్యదినములలో దేవుడు వారికి పశ్చాత్తాపమును అనుగ్రహిస్తాడు అని దేవుని ప్రజలకు నిశ్చయతనిచ్చుటను వారు కొనసాగించారు. ఆయన వారిని క్షమిస్తాడు, వారిని వాగ్దాన దేశములోకి తిరిగి తీసుకుని వెళ్తాడు మరియు తన పరిపూర్ణమైన సార్వత్రిక రాజ్యములో చరిత్రను ముగిస్తాడు. యెషయాగ్రంథము 2:2-4 యెషయా యొక్క మాటలను వినండి. అంత్యదినములలో జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకుందురు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తక ఇండును, యుద్ధము చేయ నేర్చుకునుట ఇక మానివేయును. దేవుని యొక్క సంపూర్ణమైన భూలోక రాజ్యము ఇజ్రాయేలు చెర నుండి తిరిగి వచ్చిన తరువాత అంత్యదినములలో నెరవేరుతుంది అను చిత్రమును ఇక్కడ గమనించండి. ఇదే పదజాలం యొక్క ఉపయోగము మీకాగ్రంథము 4:1 మరియు హోషయాగ్రంథము 3:5 వంటి ఇతర చోట్ల కూడా కనిపిస్తుంది. హెబ్రీ భాషలో అంత్యదినములు అను మాటకు యెషయ బయాహరియత్ హయామీం అను పదజాలమును ఉపయోగించాడు. ద్వితీయోపదేశకాండం 4:30 మోషే కూడా ఇదే పదజాలమును ఉపయోగించాడు. మరియు ఇది మోషే మనస్సులో ఉన్న అదే యుగాంత రాజ్యమును సూచిస్తుంది. అయితే ఈ ప్రవచనము ఏ విధమైన నిరీక్షణలను సృష్టించింది? యెషయా ప్రస్తావించిన ఒక నిరీక్షణ ఏమనగా, ఇజ్రాయేల్ యొక్క చెర ముగిసిన తరువాత యెరూషలేములో ఉన్న తన దేవాలయములో ఉన్న సింహాసనము నుండి దేవుడు భూమి అంతటినీ పరిపాలిస్తాడు. ఆ రాజ్యములో భాగముగా భూమి మీద ఉన్న ప్రతి దేశము ఆయనను సేవిస్తుంది అనున్నది మరొక నిరీక్షణ అయ్యున్నది. ఆయనకు సరిగా విధేయులగునట్లు ప్రజలు దేవుని ధర్మశాస్త్రమును నేర్చుకునుటకు ఇష్టపడతారు. దేవుని పరిపాలనలో ఆయన యొక్క నీతిగల తీర్పులు కూడా భాగమయ్యుంటాయి అనున్నది మరొక నిరీక్షణ అయ్యున్నది. ప్రతి దేశము ఎంతో స్థిరమైన సమాధానముతో నివసిస్తుంది కాబట్టి వారు తమ ఆయుధములను ప్రక్కన పెడతారు అనున్నది ఇంకొక నిరీక్షణ అయ్యున్నది. దేవుని యొక్క యుగాంత రాజ్యము యొక్క గొప్ప ఆకాంక్షలలో ఒకటి యెషయా యొక్క చివరి మాటలలో సూచించబడింది. యెషయాగ్రంథము 2:4 అతడు ఏమని వ్రాశాడో మరొకసారి వినండి. జనము మీదికి జనము ఖడ్గమెత్తక యుండును. ఇక్కడ యెషయా యుద్ధముల యొక్క శాశ్వత ముగింపును సూచించాడు. మరొక మాటలో దేవుని రాజ్యము నిత్యముండు సమాధానమును స్థాపిస్తుంది. లేక దానియేలు గ్రంథము 2:44 మనకు సెలవిచ్చుచున్నట్లు, పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి నీ చెందదు, అది యుగముల వరకు నిలచును. అయితే దావీదు వారసుడు దానికి రాజయ్యుంటాడు అనున్నది దేవుని యొక్క యుగాంత రాజ్యమును గూర్చిన అతి గొప్ప ప్రవచన ఆకాంక్ష అయ్యున్నది. దావీదు నిబంధనలో దావీదు కుటుంబము ఆయన యొక్క భూలోక రాజ్యమును నిత్యము పరిపాలిస్తుంది అని దేవుడు చేసిన వాగ్దానము మీకు జ్ఞాపకముండే ఉంటుంది. అవును, దావీదు వంశమునకు చెందిన ఆ ఒక్క వారసుడు నిత్యము పరిపాలిస్తాడు అని ఉద్ఘాటించుట ద్వారా ఒక విధంగా ప్రవక్తలు ఈ ఆకాంక్ష మీద నిర్మించారు. ఒక రాజుల వరుస ఉండదు, ఒకే రాజు నిత్యము పరిపాలిస్తాడు. యెషయా గ్రంథము 9:7 బోధించుచున్నట్లు, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. దేవుని యుగాంత రాజ్యమును గూర్చి ప్రవచన దర్శనము ఎంత అద్భుతమైనదంటే యెషయా గ్రంథము 65:17 మరియు 66:22 ఆకాంక్షించబడిన రాజ్యము క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి అని పిలువబడింది. దేవుని అంత్యకాల రాజ్యమును గూర్చి, ఆయన యుగాంత రాజ్యమును గూర్చి పాత నిబంధన ప్రవక్తలు అనేక విధాలుగా ఆలోచన చేశారు. మొదటిగా, ఆ రాజ్యము ఒకేసారి ఏకముగా వస్తుంది, అది తడబడుతూ రాదు. రెండవదిగా, అది భౌతికముగాను రాజకీయముగాను ఉంటుంది, అది మతము మరియు రాజకీయము ఏకముగా కలిగినదిగా ఉంటుంది. మూడవదిగా, అది మెస్సియా ద్వారా కలుగబోతుంది, కాబట్టి మెస్సియా దానిలోనికి నడిపిస్తాడు మరియు విప్లవమునకు ఆయన నాయకత్వము వహిస్తాడు. చివరిగా, తమ చుట్టూ ఉన్న దేశములను ఇజ్రాయేలు పూర్తిగా స్వాధీనము చేసుకుంటుంది కాబట్టి మరియు తమ చుట్టూ ఉన్న వారందరినీ లోపరుచుకుంటుంది కాబట్టి గొప్ప రక్తపాతము కూడా సంభవిస్తుంది. అయితే ఇది దానిలో భాగమయ్యున్నది, అనగా దేవుని విశాలమైన ప్రణాళికలో భాగమయ్యున్నదని నా అభిప్రాయము. కేవలము రాజ్యము మాత్రమే వచ్చుటలేదు, దేవుని ఆత్మ దిగివచ్చుచున్నది, పాపక్షమాపణ కలుగుతుంది, పునరుద్ధానము జరుగుతుంది, క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి కలుగుతాయి. ఇది ఒక విశాలమైన ప్రణాళికలో భాగమయ్యున్నది, దాని రాజ్యము మరియు సమస్తము కలిసి పనిచేస్తాయి, మరియు ఇది దేవుని విశాలమైన ప్రణాళికలో భాగమయ్యున్నది, మరియు ఇది క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో స్పష్టమైన సంపూర్ణతను పొందుతుంది. తుదకు, దేవుడు సృష్టిలో ఆదియందు స్థాపించబడి విమోచన చరిత్రంతటా వివరించబడిన ప్రణాళికలను ఆయన నెరవేర్చాలని ప్రవక్తలు ఆశించారు. సృష్టి దేవుని పరలోక రాజ్యం యొక్క పరిపూర్ణమైన విస్తీర్ణతగా ఉంటుంది మరియు పూర్ణులైన విమోచించబడిన మానవుల ద్వారా పాలించబడుతుంది మరియు కాయబడుతుంది. దేవుని విరోధుల యొక్క ఘోర పరాజయము మరియు ఆయన ప్రజలకు ఇవ్వబడు విస్తారమైన ఆశీర్వాదములతో సహా ప్రతి విమోచన నిబంధనలో చేయబడిన ప్రతి వాగ్దానమును అది నెరవేర్చుతుంది మరియు మెస్సియా లేక క్రీస్తు అని పిలువబడిన గొప్ప దావీదు కుమారుడు యెరూషలేములో పునరుద్ధరించబడిన దావీదు సింహాసనము మీద నుండి నిత్యమూ పరిపాలిస్తాడు. సృష్టి యొక్క లక్ష్యము అను మన పాఠములో ఇప్పటి వరకు అంత్యకాలముల కొరకు పాత నిబంధన ఆకాంక్షలను మనము చూశాము. ఇప్పుడు మన రెండవ ప్రధానమైన అంశమును చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము, ఆ ఆకాంక్షల యొక్క క్రొత్త నిబంధన నెరవేర్పులు. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము మరియు కార్యమును అర్థము చేసుకునుట క్రొత్త నిబంధనను అర్థము చేసుకునుటకు ఆధారమై ఉన్నది మరియు దేవుని భూలోక రాజ్య విషయమునకు వస్తే ఇది మరి విశేషముగా వాస్తవమై ఉన్నది. యేసు దేవుని రాజ్యమును భూలోకమునకు తీసుకుని వచ్చాడని మరియు దానికి రాజుగా ఆయన దానిని పాలిస్తున్నాడని క్రొత్త నిబంధన నొక్కి చెబుతుంది. అదే సమయములో పాత నిబంధనలో వర్ణించబడిన రాజ్య ఆశీర్వాదములన్నిటినీ మనము ఇప్పుడు అనుభవించుటలేదని కూడా క్రొత్త నిబంధన తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ ఉద్రిక్తతతో మనం ఎలా వ్యవహరించగలము? సరే, యేసు ఏమి చేయుటకు వచ్చాడు మరియు ఆయన ఏమి చేస్తున్నాడు మరియు భవిష్యత్తును గూర్చి ఏమి ప్రణాళికలను కలిగి ఉన్నాడు అను విషయములను నేర్చుకునుట దీనికి ఒక మార్గమై ఉన్నది. పాత నిబంధన ఆకాంక్షల యొక్క క్రొత్త నిబంధన నెరవేర్పులను మనము 3 దశలలో పరిగణిద్దాము. మొదటిగా, పాత నిబంధన నిరీక్షణల నుండి వెలువడిన కొన్ని వేదాంత శాస్త్ర పురోగమనములను మనము క్రోడీకరిద్దాము. రెండవదిగా, క్రొత్త నిబంధన సంఘము ఎదుర్కొనిన కొన్ని చారిత్రక సంక్లిష్టతలను మనము చూద్దాము. మూడవదిగా, ఆ సంక్లిష్టతల వెలుగులో సరిదిద్దబడిన ఆకాంక్షలను మనము వివరిద్దాము. పాత మరియు క్రొత్త నిబంధనల మధ్య జరిగిన కొన్ని వేదాంత శాస్త్ర పురోగమనములతో మనము ఆరంభిద్దాము. పాత నిబంధన ముగింపుకు మరియు క్రీస్తు రాకకు మధ్య ఉన్న శతాబ్దములలో విరివిగా ప్రచలితమైన యుగాంత శాస్త్ర అభిప్రాయములను రబ్బీలు మరియు యూదామత వేదాంతవేత్తలు అభివృద్ధి చేశారు. సులువైన రూపములో లోక చరిత్రను 2 గొప్ప యుగములుగా విభజించవచ్చు అని యూదుల యుగాంత శాస్త్రము నమ్మింది. వారు మొదటి యుగమును ఈ యుగము లేక హెబ్రీ భాషలో ఒలాం హజేహ్ అని పిలిచారు. ఇది పాపము, చెర, శ్రమలు మరియు మరణముతో నిండియున్నది. ఆదాము హవ్వలు పాపములో పడినప్పుడు ఈ యుగము ఆరంభమయ్యింది. మరియు మనం ఇంతకుముందు ప్రస్తావించిన విమోచన యుగముతో ఇది గుర్తించబడుతుంది. యూదామత వేదాంతవేత్తలు రెండవ యుగమును రాబోవు యుగము లేక హెబ్రీలో ఒలం హబా అని పిలిచారు. ఇది దేవుని రాజ్యము భూమిని నింపినప్పుడు కలుగు భవిష్యత్ అంత్యకాలమై ఉన్నది. ఇది క్షమాపణ, నీతి, సమాధానము మరియు నిత్య జీవముతో నిండియుంటుంది. మొదటి శతాబ్దములో యుగముల మధ్య మార్పును గుర్చి యూదుల తెగలవారు భిన్నమైన అభిప్రాయములను కలిగి ఉండేవారు. అయితే ఒక గొప్ప విపత్తుతో కూడిన యుద్ధము జరిగి ఒక్కసారిగా మార్పు కలుగుతుంది అని ఎక్కువ మంది అంగీకరించారు. మెస్సయా లేక క్రీస్తు ఒక దేవదూతలు మరియు నమ్మకమైన పురుషుల మహాసైన్యముతో దిగివచ్చి ఇజ్రాయేల్ యొక్క విరోధుల మీద జయమును సాధిస్తాడు అని వారు నమ్మారు. ఆ తరువాత దావీదు సింహాసనమునకు వారసునిగా మెస్సయా ఇజ్రాయేలు రాజ్యమును పునరుద్ధరిస్తాడు. అప్పటి నుండి దేవుని రాజ్యమును గూర్చిన పాత నిబంధన ఆకాంక్షలు నెరవేర్చబడతాయి మరియు దేవుని ప్రజలు సమాధానముతో నిత్యము నివసిస్తారు. యేసు దినములలో నివసించిన యూదులకు మెస్సయా మరియు దేవుని రాజ్యమునకు మధ్య గల అనుబంధము చాలా వరకు రాజకీయపరమైనదిగా ఉండేది. ఎందుకంటే పాత నిబంధన అంతటిలో మెస్సయా లేక అభిషిక్తుడైన రాజు కాలములో మరియు స్థలములో ఒక రాజకీయ వ్యవస్థ గల దేశమును అనగా ఇజ్రాయేలు దేశమును పాలించాడు మరియు ఇజ్రాయేలు శత్రువులతోనూ పొరుగు దేశములతోనూ ఇతర ప్రజల సమూహములతోనూ మొదలగు వారితోనూ యుద్ధములు చేసింది. కాబట్టి ఇజ్రాయేలు పతనమైన తరువాత ఇజ్రాయేలు చెరలోనికి వెళ్లి తిరిగి వచ్చిన తరువాత రోమా స్వాధీనములోనూ రోమియుల పరిపాలనలోనూ మరొక రాజకీయమైన రాజు లేక మెస్సయా ఇజ్రాయేలును బంధకములలో నుండి బానిసత్వములో నుండి విడిపించి మునుపటి వైభవములోనికి లేక అంతకంటే ఎక్కువ వైభవములోనికి నడిపిస్తాడు అని ఇజ్రాయేలు నిరీక్షించింది. కాబట్టి యేసు వెలుగులోనికి వచ్చి ప్రజలు ఆయనే మెస్సయా అని ఆలోచించుట మొదలుపెట్టినప్పుడు ఆయన చేయబోచున్న కార్యములను గూర్చి కొన్ని రాజకీయమైన ఆకాంక్షలను వారు కలిగియుండుటను మనము పూర్తిగా అర్థము చేసుకోవచ్చు. కాని ఆయన రాజ్యము ఈ భూమికి చెందిన రాజ్యము కాదని ఆయన నుండి మనము తెలుసుకుంటాము. క్రీస్తుపూర్వము 722లో ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలు అష్షూరుయుల చెరలోనికి మరియు క్రీస్తుపూర్వం 586లో దక్షిణ రాజ్యమైన యూదా బబులోనియుల చెరలోనికి కొనిపోబడిన విషయము మీకు గుర్తుండే ఉంటుంది. కాబట్టి క్రీస్తు శకం మొదటి శతాబ్దములో యేసు పరిచర్య చేసిన కాలము నాటికి వారు అన్యదేశ ఆధీనములలో అనేక శతాబ్దములుగా చెరలో నివసించుచుండిరి. అషూరియులు, బబులోనియులు, మాదీయులు మరియు పారసీకులు, గ్రీకులు మరియు రోమియులు వారిని పరిపాలించారు. ఏది ఏమైనా దేవుని ప్రజలలో అనేక మంది నిరీక్షణను కూడా కలిగి ఉండేవారు. అంత్యదినములను గూర్చి ఆయన చేసిన వాగ్దానమును వారు నమ్మారు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో విగ్రహమును గూర్చి మరియు దానియేలు గ్రంథం 7వ అధ్యాయములో మృగములను గూర్చిన ప్రవచనములు వారిని పాలించిన రాజ్యములను సంబోధిస్తున్నాయని మరియు వారి చెరకాలము ముగియబోవుచున్నట్లు సూచిస్తున్నాయని కూడా అనేక మంది ఆలోచించారు. నిరాశ్చర్యముగా యేసు మరియు క్రొత్త నిబంధనలోని ఇతర రచయితలు కూడా చరిత్రలోని రెండు ప్రధానమైన యుగములను గూర్చి ఈ యుగము మరియు రాబోవు యుగము అని సంబోధిస్తూ మాట్లాడారు. ఇతర యూదా వేదాంతవేత్తలు ఈ యుగములను వర్ణించిన విధానములకు వారు సమ్మతించారు. మెస్సయా పాపము మరియు మరణముతో నిండిన ఈ యుగమును ముగించి అనేక ఆశీర్వాదములతో రాబోవు యుగములోనికి నడిపిస్తాడు అని వారు బోధించారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 29-30 వచనాలలో యేసు ఏమని సెలవిస్తున్నాడో వినండి. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తన సమకాలీనులు చేసిన విధముగానే యేసు కూడా ఈ యుగమును రాబోవు యుగముతో వ్యత్యాసపరిచాడు మరియు ఆయనను అనుసరించిన వారికి ఆశీర్వాదములు కలుగుతాయని ఆయన స్పష్టము చేశాడు. మార్కుసువార్త 10:29 ఈ యుగము నుండి రాబో యుగములోనికి వారిని నడిపించు మెస్సీయ తానేనని యేసు సూచించాడు. మత్తయిసువార్త 12:32 కూడా ఇదే విధముగా తనను తాను మెస్సీయగా సంబోధించుకునుట కొరకు యేసు మనుష్యకుమారుడు అను పదమును ఉపయోగించాడు. మరియు ఎఫెసి పత్రిక 1:20-21 పౌలు వ్రాసిన మాటలను వినండి. సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమేగాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు క్రీస్తును దేవుని కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. యేసువలే పౌలు కూడా ప్రస్తుత దుష్టయుగమును మరియు రాబోవు ఆశీర్వాదయుగమును వ్యత్యాసపరచి చూపాడు. మరియు రాబోవు జయోత్సవ యుగమును క్రీస్తుతో అనగా మెస్సీయతో అనుసంధానపరిచాడు. 1 కొరింథీ పత్రిక 2:6-8, 2 కొరింథీ పత్రిక 4:4 మరియు 1 తిమోతి పత్రిక 6:17-19 పౌలు ఇదే విధమైన భాషను ఉపయోగించాడు. అంత్యకాలమును గూర్చిన మౌలిక నిర్మాణములను గూర్చి తమ దినములలోని యూదుల అభిప్రాయములకు యేసు, ఆయన అపోస్తులులు మరియు ప్రవక్తలు సమ్మతించారు అని ఇవి మరియు అనేక ఇతర వాక్యభాగములు సూచించుచున్నవి. వేదాంతశాస్త్ర పురోగమనముల దృష్ట్యా క్రొత్త నిబంధన నెరవేర్పులను పరిగణించాము కాబట్టి క్రొత్త నిబంధన సంఘము ఎదుర్కొన్న కొన్ని చారిత్రక సంక్లిష్టతలను ఇప్పుడు చూద్దాము. యూదుల వేదాంతవేత్తల యొక్క ఆకాంక్షలన్నింటినీ యేసు నెరవేర్చలేదు అని క్రొత్త నిబంధన యుగము అందరికీ స్పష్టము చేస్తుంది. ఆయన విరోధులను జయించుటకు దేవుని సైన్యమునకు నాయకత్వం వహించలేదు. యెరూషలేములో దావీదు సింహాసనమును ఆయన పునరుద్ధరించలేదు. ఆయనకు నమ్మకమైన ప్రజలు పాపము, బాధ, రోగము మరియు మరణముతో సతమతమవుతూనే ఉన్నారు. క్లుప్తముగా ఆయన ఈ యుగమును ముగించలేదు మరియు రాబోవు యుగము యొక్క వైభవములను కూడా ఆయన ఎక్కువగా తీసుకుని వచ్చినట్లు అనిపించలేదు. ఈ కారణము చేత ఎక్కువ మంది యూదులు యేసును మెస్సీయగా తిరస్కరించారు. అయితే సంఘము ఆయనను ఎందుకు అంగీకరించింది? ఈ చారిత్రక సంక్లిష్టతల మధ్య యేసే క్రీస్తు అని సంఘము ఎందుకు నమ్ముట కొనసాగించింది? క్రొత్త నిబంధన సంఘము ఎదుర్కొనిన చారిత్రక సంక్లిష్టతలను గూర్చిన మన చర్చ 4 భాగములుగా విభాగించబడుతుంది. మొదటిగా దేవుని రాజ్యమునకు సంబంధించి నెరవేరని ఆకాంక్షలను మనము చూద్దాము. 2వదిగా ఈ ఊహించని పరిస్థితులకు వివరణగా ప్రవచన మర్మమును మనము పరిశీలన చేద్దాము. 3వదిగా ఈ వివరణలో భాగముగా నిబంధన షరతులను మనము పరిగణిద్దాము. మరియు 4వదిగా మన వివరణలోని మరొక భాగముగా దైవిక స్వాతంత్రమును మనము ప్రస్తావిద్దాము. ఆదిమ సంఘము యొక్క నెరవేరని ఆకాంక్షలను చర్చిస్తూ ఆరంభిద్దాము. ఆయన జీవితము మరియు పరిచర్య కాలములో అంత్యదినముల కొరకు సమకాలీన ఆకాంక్షలన్నింటినీ యేసు నెరవేర్చలేదు మరియు ఆదిమ అనుచరులలో ఇది ఉద్రిక్తతను, సందిగ్ధతను సృష్టించింది. జీర్ణించుకున్నటకు కష్టమైన 3 సత్యములతో వారు పోరాడవలసి వచ్చింది. మొదటిగా మెస్సయ్య ఈ యుగమును ముగింపుకు తెచ్చి రాబోవు యుగములోనికి నడిపిస్తాడు అని పాత నిబంధన బోధించినట్లు వారు నమ్మారు. 2వదిగా యేసే మెస్సయ్య అను వాస్తవమునకు వారు కట్టుబడి ఉన్నారు. మరియు 3వదిగా వారు ఆశించిన దానిని యేసు చేయలేదు అని వారు గ్రహించారు. ఆయన ఈ యుగమును ముగించలేదు లేక రాబోవు యుగములోనికి సంపూర్ణముగా నడిపించలేదు. ఆదిమ విశ్వాసులు ఈ సత్యములతో ఎందుకు సతమతమయ్యారో అర్థము చేసుకునుట అంత కష్టమైన పనేమీ కాదు. నిస్సందేహముగా మెస్సయ్య దేవుని యొక్క భూలోక రాజ్యమును తీసుకుని వస్తాడు అను పాత నిబంధన బోధనను యేసు ఉద్ఘాటించాడు. ఆయన శిలువ వేయబడుటకు ముందు యేసు దీనిని గూర్చి బోధించాడు మరియు ఆయన ఆరోహణమైన తరువాత అపోస్తులులు దీనిని గూర్చి బోధించుటను కొనసాగించారు. యేసు నిజముగా మెస్సయ్య లేక క్రీస్తు అయ్యున్నాడని ఆయన మరియు ఆయన అపోస్తులులు తెలియజెప్పారు. అయితే ఈ సత్యములు నిస్సందేహమైనవి కాబట్టి రాబోవు యుగమును గూర్చి వారు కలిగియున్న ఆకాంక్షలను మెస్సయ్య అయిన యేసు ఎందుకు నెరవేర్చలేదు? ఆయన పునరుద్ధానము తరువాత ఆయన అనుచరులు ఆశించిన పనులన్నిటినీ ఆయన ఎందుకు చేయలేదో వివరించుటకు యేసు కొంత సమయమును కేటాయించి ఉండవచ్చు. యేసు మరణము నుండి తిరిగి లేచిన తరువాత తన అపోస్తులులకు దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు 40 దినములను గడిపాడని లూకా వ్రాస్తున్నాడు. అనగా ఈ సత్యములను వివరించుటకు యేసు ఎక్కువ సమయమును కేటాయించియుంటాడు అని ఇది సూచిస్తుంది. అయితే 40 దినముల తర్ఫీదు ముగిసిన తరువాత కూడా అపోస్తులు సమస్తమును స్పష్టముగా అర్థము చేసుకోలేదు. అపోస్తుల కార్యములు 4:4-6 లూకా వ్రాసిన కథనమును వినండి. యేసు వారిని కలిసికొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇజ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, అంత్యదినములయందు దేవుడు తన ప్రజలందరి మీద ఆత్మను కొమ్మరిస్తాడని పాత నిబంధన చెబుతుంది కాబట్టి ఈ ప్రశ్న అపోస్తులులకు అవగాహన కలిగించి ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథము 39:27-29 మరియు యోవేలు గ్రంథము 2:28-3:2 ఆయన ఆత్మ యొక్క కుమ్మరింపును దేవుడు ఇజ్రాయేలు రాజ్యము యొక్క పునరుద్ధరణతో విశేషముగా అనుసంధానపరిచాడు. కాబట్టి ఈ అనుబంధమును గూర్చి అపోస్తులు స్వాభావికముగానే ఆలోచన చేసి ఉంటారు. అయితే ఈ 2 సంఘటనలు ఒకేసారి జరగాలని మాత్రం పాత నిబంధన ఎక్కడా చెప్పలేదు. అపోస్తుల కార్యములు 7:8 యేసు అపోస్తులతో సెలవిచ్చినట్లు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. రాజ్యము యొక్క కాలము ఎవరికీ బయలుపరచబడలేదు అని యేసు నొక్కి చెప్పాడు. వాస్తవానికి మత్తయి సువార్త 24:36 మరియు మార్కు సువార్త 13:32 అది ఆయనకు కూడా బయలుపరచబడలేదని ఆయన మానవత్వ దృష్టికోణములో నుండి ఆయన చెప్పాడు. ఇప్పుడు పాత నిబంధన అంత్యదినములలోని సన్నివేశముల యొక్క కాలమును గూర్చి మాట్లాడుట లేదు అని దీని అర్థము కాదు. అయితే ఖచ్చితముగా ఆదిమ సంఘము ఆశించిన విధముగా ఈ సన్నివేశములు జరుగుతాయని మాత్రం పాత నిబంధన ఎక్కడా నిశ్చయతను ఇవ్వలేదు. చారిత్రక సంక్లిష్టతలను గూర్చిన మన చర్చలో ఇప్పటి వరకు ఆదిమ సంఘం యొక్క నెరవేరని ఆకాంక్షలను మనము పరిచయం చేశాము. ఇప్పుడు ఈ ఊహించని సన్నివేశములకు వివరణలో భాగముగా ప్రవచన మర్మమును మనము పరిగణిద్దాము. బైబిలులోని ప్రవక్తలు తమ ప్రవచనముల యొక్క నెరవేర్పులను గూర్చి చాలా అరుదుగా వివరణలు ఇచ్చారు, మరియు వారు అందించిన సమాచారములో కనీసము కొన్ని ఖాళీలనైనా విడిచిపెట్టేవారు. ఫలితముగా వారి ప్రవచనములను అనువదించుటకు అనేక మార్గములు ఉండేవి. పాత నిబంధన లేఖనములలో మనము చదువు ప్రవచనములు చాలా విశేషమైనవిగా ఉన్నాయి. కాబట్టి ఉదాహరణకు రక్షకుడు బేత్లహేములో జన్మిస్తాడని మనము నేర్చుకుంటాము. ఇది చాలా స్పష్టముగా ఉంది మరియు ఒక పట్టణమును గురించి తెలియజేస్తుంది. కానీ పాత నిబంధనలోని ప్రవచనములన్నీ ఈ విధముగా లేవు. అవి రానున్న తీర్పును గూర్చి లేక భవిష్యత్ ఆశీర్వాదమును గూర్చినవి, మరియు అవి అంత స్పష్టమైనవిగా లేవు. అవి చాలా అస్పష్టమైనవిగా ఉన్నాయని కొందరు ఆలోచన చేస్తారు. అవి ఖచ్చితముగా సాధారణ ప్రవచనములయ్యున్నవి, మరియు అవి దేవుని ఉద్దేశములను నెరవేర్చుటకు పరిశుద్ధాత్మ మనస్సులో ఈ ప్రవచనముల వెనుక గొప్ప జ్ఞానము ఇమిడియున్నదని నా ఆలోచన. బైబిలు ప్రవచనములోని అనిశ్చితిలో ఒక విశేషత ఉన్నది. ఏమిటంటే అన్ని కాలములలోనూ అన్ని స్థలములలోనూ నివసించిన దేవుని ప్రజలకు అది ఔచిత్యముగాను అనువర్తింపబడినదిగాను ఇవ్వబడింది. ఉద్దేశపూర్వకముగా అస్పష్టముగా ఉన్న ప్రవచనములను గూర్చి రోమాపత్రిక 16:25 పౌలు మాట్లాడుతూ ఇలా ప్రస్తావించాడు, అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఇక్కడ పౌలు ప్రస్తావించిన మర్మము అన్యులకు కూడా విస్తరింపబడిన రక్షణకు సంబంధించినదయ్యున్నది. దీనిని గూర్చి రోమాపత్రిక 11:1 అతడు అంతకుముందే వివరించాడు. ఈ మర్మము వాస్తవానికి పాత నిబంధన ప్రవచన రచనలలో మరుగు చేయబడి ఉన్నది. అయితే మర్మమును బయలుపరచు విధముగా ఈ ప్రవచనములను అర్థము చేసుకొనమని యేసు తన అపోస్తులకు బోధించాడు. మనము ఇంతకుముందు చూసినట్లు ఆదిమ సంఘము మెస్సీ ఆకాంక్షను కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని యుగాంత రాజ్యము ఒకేసారి వస్తుంది అని పాత నిబంధన ప్రవచనములు బోధింపవు. వాస్తవానికి మునుపటి శ్రోతలకు మరుగు చేయబడియున్న దేవుని రాజ్య విషయములను దాని శ్రోతలు అర్థము చేసుకునున్నట్లు సహాయము చేయుట క్రొత్త నిబంధన యొక్క ప్రధాన లక్ష్యములలో ఒకటై ఉన్నది. పాత నిబంధన యుగాంత ప్రవచనములను దూరమున ఉన్న రెండు పర్వతములతో పోల్చుట ద్వారా దేవుని యొక్క మర్మాత్మక సమయమును గూర్చి మనము ఆలోచన చేయవచ్చు. మొదటి శతాబ్దపు శ్రోతల దృష్టికోణములో నుండి పర్వతములు చాలా దగ్గరగా ఉన్నట్లు ప్రత్యక్షమయ్యాయి. కాబట్టి అంత్యదినములలోని సన్నివేశములు ఒకే సమయములో జరుగుతాయని వారు ఆశించారు. అయితే చరిత్ర కొనసాగుచుండగా మరియు పర్వతములు దగ్గరకు వచ్చుచుండగా వాస్తవానికి అవి ఒకదానికొకటి చాలా దూరముగా ఉన్నట్లు స్పష్టమయ్యింది. కాబట్టి తరువాత శ్రోతలు ఇంతకుముందు మరుగు చేయబడి ఉండిన మర్మములను, విశేషముగా అంత్యకాలమును పరిచయము చేయు సన్నివేశములు జరుగుటకు ఎక్కువ సమయం పడుతుంది అని అర్థము చేసుకోగలిగారు. నెరవేరని ఆకాంక్షలు మరియు ప్రవచన మర్మము దృష్ట్యా చారిత్రక సంక్లిష్టతలను మనము ఇప్పటి వరకు చూశాము. కాబట్టి ఇప్పుడు నిబంధన షరతులను చూద్దాము. మనము ఇంతకుముందు చూసినట్లు దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధనలో షరతులు ఉన్నాయి. తన ప్రజలు షరతులకు విధేయులైతే ఆశీర్వదించబడేవారు, అవిధేయులైతే శపించబడేవారు. ఉదాహరణకు వారి అవిధేయత కారణముగా వారు వాగ్దాన దేశములో నుండి చెరగొనిపోబడ్డారు. తన నిబంధనకు విధేయులగునట్లు ప్రజలను పురికొల్పుటకు దేవుడు ప్రవచనమును ఒక ప్రాథమికమైన సాధనముగా ఉపయోగించుకున్నాడు. కాబట్టి అది కూడా ప్రాథమికముగా షరతులతో కూడినదై ఉన్నది. మరొక మాటలో ఇజ్రాయేల్ యొక్క పునరుద్ధరణను గూర్చిన ప్రవచనములు, ఇజ్రాయేల్ యొక్క పశ్చాత్తాపము మీద మరియు నూతన నిబంధనకు వారు చూపు విధేయత మీద ఆధారపడి ఉండినవి. పాత నిబంధన ప్రవక్త అయిన యిర్మీయా ఈ ప్రాథమిక షరతును గూర్చి యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయములో వివరించాడు. ఈ అధ్యాయములో అతడు కుమ్మరివాని ఇంటికి వెళ్లిన సందర్భమును వర్ణించాడు. మరియు అక్కడ కుమ్మరివాడు ఒక కుండను చేయుచున్నాడు. కుమ్మరి ఆశించిన విధముగా ఆ కుండ తయారు కానప్పుడు అతడు తన ఇష్టానుసారముగా తనకు నచ్చినట్లు మట్టిని మరలా రూపుదిద్దాడు. యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయము 6-10 వచనాలలో కుమ్మరివాని పనిని గురించి దేవుడు చెప్పిన మాటలను వినండి. ఇజ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? దాని పెళ్లగింతుననియు విరుగగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చిగాని రాజ్యమును గూర్చిగాని నేను చెప్పి ఉండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చిగాని రాజ్యమును గూర్చిగాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. ఇక్కడ ప్రవచనములు అవి ప్రాతినిధ్యం వహించు నిబంధనల వలనే ప్రధానముగా షరతులతో కూడినవై ఉన్నవని యిర్మీయా సూచించాడు. ఇజ్రాయేలు దేశమునకు సంబంధించిన ప్రవచనముల విషయములో మరియు అవి సూచించు రాజ్యము దేవుని రాజ్యమైనప్పుడు కూడా ఇది నిజమై ఉన్నది. అవును, దేవుడు ప్రవచన నెరవేర్పులను మార్చుతున్నాడు అని మనము చెప్పునప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. దేవుడు ప్రమాణము చేసినప్పుడు లేక వడంబడిక చేసినప్పుడు లేక ఒక నిబంధనను స్థాపించినప్పుడు ఆ వాగ్దానములు నిశ్చయముగా ఖచ్చితమైనవిగా ఉంటాయి. అయితే దేవుడు సెలవిచ్చు ప్రతిదీ కూడా వాగ్దానము కాదు. మరియు ప్రవచనములలో వాగ్దానములు లేనప్పుడు వాటి యొక్క నెరవేర్పు సునిశ్చితము చేయబడుతుంది. పితృడైన అబ్రాహాము దీనిని స్పష్టముగా అర్థము చేసుకున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయము 7-8 వచనాలలో అబ్రాహాము వాగ్దాన దేశమును స్వాధీనము చేసుకుంటాడని దేవుడు సెలవిచ్చాడు. అయితే ఆ మాట ఖచ్చితముగా జరుగుతుంది అని అది అబ్రాహాముకు నిశ్చయతను కలుగజేయలేకపోయింది. కాబట్టి తన వాగ్దానమును నిబంధన వాగ్దానముగా చేయమని అబ్రాహాము దేవుని కోరాడు. ప్రవక్త అయిన దానియేలు కూడా ఈ నియమమును అర్థము చేసుకున్నాడు. యిర్మీయా పరిచర్య చేసిన ఒక తరము తరువాత బబులోనులో నివసించుచుండిన దేవుని ప్రజల మధ్య దానియేలు పరిచర్య చేశాడు. అవును, వారు యిర్మీయా యొక్క హెచ్చరికలను నిర్లక్ష్యము చేసి పశ్చాత్తాపపడుటకు తిరస్కరించారు. కాబట్టి చెరగొనిపోబడ్డారు. వారి చెర ముగింపుకు వచ్చుచున్నట్లు అనిపిస్తుంది అని దానియేలు గుర్తించాడు. యిర్మీయా గ్రంథము 25వ అధ్యాయము 11-12 వచనాల ప్రకారం చెరకాలము 70 సంవత్సరాల పాటు కొనసాగవలసి ఉండినది. కాబట్టి ఆ 70 సంవత్సరములు ముగిసిన తరువాత వారి రాజ్యమును పునరుద్ధరించమని దానియేలు దేవునికి ప్రార్థించాడు. అయితే దానియేలు గ్రంథము 9వ అధ్యాయములో మనము చదువునట్లు, ప్రజలు అప్పటికీ దేవుని నిబంధన ధర్మశాస్త్రమును ఉల్లంఘించుచుండిరి. వారు పాపము చేసినప్పటికీ దేవుడు వారిని కరుణించగలడు అని దానియేలుకు తెలుసు. అయితే వారి నిబంధన శిక్షను పొడిగించినట్లు కూడా దేవుడు నిర్ణయించవచ్చు అని అతడు భయపడ్డాడు. విచారకరముగా అతని భయము నిజమయ్యింది. చెరను ముగించుటకు బదులుగా దేవుడు దానిని 7 మార్లు గుణించాడు, మరియు దానిని 490 సంవత్సరాలకు పొడిగించాడు. ఈ పొడిగించబడిన చెరకాలము యేసు దినములలో ముగింపుకు వచ్చుచుండినది. రాజ్యము పునరుద్ధరించబడుటకుగాను దేవుడు తన సొంత కుమారుని మెస్సీయ రాజుగా పంపి పశ్చాత్తాపమును బోధించు బాధ్యతను ఆయనకు ఇచ్చాడు. మార్కుసువార్త 1:15 యేసు బోధను ఈ విధముగా క్రోడీకరిస్తుంది. యేసు చెప్పెను, కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి. నెరవేరని ఆకాంక్షలు, ప్రవచన మర్మము మరియు నిబంధన షరతుల చుట్టూ ఉన్న చారిత్రక సంక్లిష్టతలను ఇప్పటి వరకు మనము చూశాము. కాబట్టి ఇప్పుడు దేవుని దైవిక స్వాతంత్రమును చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. దైవిక స్వాతంత్ర్యము లేఖనమంతటా ఉద్ఘాటించబడింది. సూటిగా ఉన్న ప్రవచనముల యొక్క నెరవేర్పును ప్రజలు ప్రశ్నించినప్పుడు ఇది విశేషముగా ప్రత్యక్షమవుతుంది. ఉదాహరణకు, దావీదు బెత్షెబాతో పాపము చేసినప్పుడు బెత్షెబా గర్భవతి కాగా ఆమెకు పుట్టబో బిడ్డ మరణిస్తాడని నాతాను ప్రవక్త ప్రవచించాడు. అయితే ఇలా జరుగుతుంది అని దావీదు నమ్మలేదు. బిడ్డ ప్రాణమునకు కలిగిన ముప్పును దేవుడు తొలగించి స్వాతంత్ర్యము కలిగి ఉన్నాడని దావీదుకు తెలుసు. కాబట్టి దావీదు పశ్చాత్తాపపడి తనను తాను తగ్గించుకున్నాడు. అతని కుమారుడు మరణించిన తరువాత 2 సమూయేలు గ్రంథము 12:22 దావీదు ఈ మాటలను పలికాడు. బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నాయందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసముండి ఏడ్చుచుంటిని. బ్రతికించునేమో అని దావీదు ప్రశ్నించాడు. ఎందుకంటే ఆ బాలుని రక్షించుటకు లేక మరణించుటకు అనుమతి ఇచ్చుటకు దేవుడు పూర్తిగా స్వతంత్రుడయ్యున్నాడని అతనికి తెలుసు. నేమో అను తెలుగు పదములు మీ యొడేయ అను హెబ్రీ పదమును అనువదిస్తాయి. ఇదే మాట యోవేలు గ్రంథము 2:14 కూడా కనిపిస్తుంది. అక్కడ యోవేలు ప్రవచించబడిన తీర్పును తప్పించుకొనుటకు పశ్చాత్తాపము ఒక మార్గమయ్యున్నదని ప్రోత్సహించుచున్నాడు. యోవేలు విషయములో దేవుడు ఎలా స్పందించాడో మనకు తెలియదు. అయితే తాను చేసిన ప్రవచనమును గూర్చి ప్రవక్త యొక్క అవగాహన మాత్రం చాలా స్పష్టముగా ఉంది. దేవుడు తన ప్రజల మీద తీర్పును ప్రకటించాడు. అయితే ఆ తీర్పును మాన్పి బదులుగా తన ప్రజలను రక్షించుటకు కూడా ఆయన స్వతంత్రుడైయున్నాడు. మీ యొడేయ అను మాటను యోనా గ్రంథం 3:9 కూడా మనము చూస్తాము. ఈ సందర్భములో నినెవే నాశనమవుతుంది అని యోనా ప్రకటించాడు. కాబట్టి దేవుడు వారిని విమోచిస్తాడేమో అను నిరీక్షణతో పట్టణమంతా తమ పాపములను ఒప్పుకోవాలని నినెవే రాజు ఆజ్ఞాపించాడు. ఇక్కడ మీ యొడేయ దేవుడు నినెవేపై కనికరమును చూపుతాడని రాజు కలిగియుండిన నిరీక్షణను వ్యక్తపరుస్తుంది. మరియు ఈ సందర్భములో దేవుడు చేశాడు. యోనా ప్రవచించిన తీర్పును ఆయన ఇవ్వకుండా మానివేశాడు. మన ఆకాంక్షలను దేవుని వాక్యము మీద మనము ఆధారితము చేయుటకు ప్రయత్నించినప్పుడు కూడా ఆ ఆకాంక్షలకు అనుగుణముగా కార్యములను చేయుటకు దేవుడు బద్ధుడై లేడు. ప్రవచనము లేనప్పుడు ఆయనకు తోచిన విధముగా ప్రవచనము నెరవేర్చుటకు దేవుడు స్వతంత్రుడై ఉన్నాడు. కాబట్టి మెస్సీయ ఇజ్రాయేలుకు రాజ్యమును ఎప్పుడు ఎలా పునరుద్ధరిస్తాడు అని 1వ శతాబ్దపు యూదా వేదాంతవేత్తలు ప్రశ్నించినప్పుడు వారు కూడా పునరుద్ధరిస్తాడేమో అని అడిగి ఉండవలసి ఉంది. మనము పాత నిబంధన ప్రవచన ఆకాంక్షలను దూరమున ఉన్న పర్వతములు, కుమ్మరి చేతిలో మట్టి లేక దైవిక స్వాతంత్ర్యములో దేని దృష్ట్యా పరిశీలించినను ఒక విషయం మాత్రం స్పష్టమవుతుంది. దేవుడు తన యుగాంత రాజ్యమును 1వ శతాబ్దములో ముగించలేదు. 200 సంవత్సరాల పాటు మెస్సయ వచ్చినప్పుడు లోకమంతా మంచిగా అయిపోయింది అని దేవుని ప్రజలు ఆశించారు. అయితే దీనికి భిన్నముగా మెస్సయ శిలువ వేయబడ్డాడు, మరియు ఆయన ప్రజలు హింసను అనుభవించారు. మనం ఇంతకుముందు చూసినట్లు ఈ వాస్తవముల మధ్య పొంతన కలిగించుటకు బైబిల్ అనేక మార్గములను అందిస్తుంది. కాబట్టి కృతజ్ఞతలు. వేదాంతశాస్త్ర పురోగమనములు మరియు చారిత్రక సంక్లిష్టతల దృష్ట్యా క్రొత్త నిబంధన నెరవేర్పులను మనము చూశాము. కాబట్టి ఇప్పుడు ఆదిమ సంఘము యొక్క సరిదిద్దబడిన ఆకాంక్షలను మనము చూద్దాము. ఈ యుగము మరియు రాబో యుగము మధ్య మార్పు కాలమును గూర్చి యేసు మరియు ఆయన అపోస్తులులు యూదా వేదాంతవేత్తలతో అసమ్మతి తెలిపారు. మనము ఇంతకుముందు చూసినట్లు యూదా వేదాంతవేత్తలు యుగాంతము ఆకస్మికముగా బలవంతముగా కలుగుతుంది మరియు రాబో యుగములో కలుగు రాజ్యము లేక అంత్యకాలము ఒకేసారి వస్తుంది అని ఆకాంక్షించారు. అయితే ఆ ఆకాంక్ష నిబంధన లేక ప్రవచన వాగ్దానముల మీద ఆధారపడి ఉండలేదు. మనము తరువాత పరిస్థితులను గమనించినట్లయితే ఈ ఆకాంక్ష పొరపాటు అయ్యింది. యూదుల ఆకాంక్షలకు భిన్నముగా యుగముల మధ్య మార్పు త్వరితముగా జరగదు అని యేసు మరియు ఆయన అపోస్తులులు బోధించారు. రాబోవు యుగము యేసు జీవితము మరియు భూలోక పరిచర్యతో ఆరంభమయ్యింది, కాని ఈ యుగము ఇంకా ముగించబడలేదు. మరొక మాటలో యుగముల కలయిక జరుగు కాలమును యేసు స్థాపించి అంత్యకాలం యొక్క సంపూర్ణ నెరవేర్పును పొడిగించాడు. ఫలితముగా మనము ఈ యుగము యొక్క కష్టములను అనుభవించుచున్నాము మరియు రాబోవు యుగం యొక్క ఆరంభ ఆశీర్వాదములను ఆస్వాదించుచున్నాము. సంఘము ఈ అభిప్రాయమునే స్వీకరించింది. దీనిని చాలాసార్లు యుగాంతం యొక్క ఆరంభము అని పిలుస్తారు, ఎందుకంటే దేవుని యుగాంత రాజ్యము ఆరంభమైనది అని లేక క్రీస్తులో ఆవిష్కృతమైనదని అది గుర్తిస్తుంది. అయితే అది దాని సంపూర్ణతలో ఇంకా రాలేదు. బైబిలును అర్థము చేసుకున్నట్లో అత్యంత ప్రాముఖ్యమైన అల్లికను చాలాసార్లు పారిభాషికముగా యుగాంతం యొక్క ఆరంభము అని పిలుస్తాము. యుగాంత శాస్త్రము అను పదమును మనము వినినప్పుడు కొన్నిసార్లు మనము చరిత్ర యొక్క అంతమును గూర్చి అంత్యదినములను గూర్చి మాట్లాడుతున్నాము అని మనం అనుకుంటాము, మరియు ఇది నిజమే. కాని క్రొత్త నిబంధన ప్రకారం యేసు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అంత్యదినములను ఆవిష్కృతము చేశాడు. దేవుడు తన ప్రజలను తుదకు రక్షించుటను గూర్చి పాత నిబంధనలోని ప్రవచనములు యేసు భూమి మీదకి వచ్చినప్పుడు ఆరంభమయ్యాయి. కాబట్టి దేవుని వాగ్దానములలో అనేకము ఇప్పటికే నెరవేర్చబడిన కాలములో క్రైస్తవులముగా మనము జీవిస్తున్నాము, మరియు భవిష్యత్తులో ఇతర వాగ్దానముల యొక్క నెరవేర్పు కొరకు ఎదురుచూస్తున్నాము. కాబట్టి క్రొత్త నిబంధనను మరియు మన సొంత క్రైస్తవ జీవితములను అర్థము చేసుకున్నటకు ఈ విధమైన ప్రాథమిక యుగాంత ఆరంభం యొక్క నిర్మాణము సహాయపడుతుంది. దేవుని రాజ్యము సుదీర్ఘకాలం పాటు ఎదుగుతుంది అని యేసు అనేక ఉపమానములను బోధించాడు. ఉదాహరణకు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆయన దేవుని రాజ్యమును కోత కొరకు సిద్ధపడుచున్న పొలముతో, చిన్న విత్తనము నుండి ఎదుగు ఆవగింజతో, మరియు పిండిని పులియబెట్టు పులిసిన పిండితో పోల్చాడు. 39, 40 మరియు 49 వచనములలో యుగ సమాప్తి వరకు రాజ్యం ఎదుగుట కొనసాగుతుంది అని ఆయన బోధించాడు. అప్పుడు మాత్రమే ఈ యుగము ముగించబడుతుంది మరియు రాబోవు యుగము పూర్ణతలో ప్రత్యక్షమవుతుంది. ఇందుమూలముగానే దేవుని రాజ్యము 3 దశలలో సంభవిస్తుంది అని క్రొత్త నిబంధన బోధిస్తుంది. అది ఇప్పటికే వచ్చియున్నది, ప్రస్తుతము వచ్చుచున్నది, మరియు భవిష్యత్తులో రాబోవుచున్నది. ఈ 3 నిజమైనవి అనుమాట వాస్తవమయ్యున్నది. యేసు బోధించిన యుగాంతం యొక్క ఆరంభము ప్రకారము రాజ్యము వచ్చియున్నది, వచ్చుచున్నది, మరియు రాబోవుచున్నది. అంత్యదినముల యొక్క కాలక్రమమును మనము 3 ప్రధానమైన భాగములుగా విభాగించవచ్చు. ఆరంభముతో అంత్యదినములు ప్రారంభించబడ్డాయి. అపోస్తలులు చేసిన పునాది పరిచర్యలతో సహా యేసు జీవితము మరియు భూలోక పరిచర్యలో ఈ కాలములోనే యుగముల యొక్క కలయిక ఆరంభమయ్యింది. ఆరంభము తరువాత కొనసాగింపు జరుగుతుంది. ఈ కాలములో క్రీస్తు యొక్క రాకడకు సిద్ధపాటుగా సంఘము దేవుని రాజ్యమును కడుతుంది. చివరిగా అంత్యకాలమును గూర్చి పాత నిబంధన ఆకాంక్షించిన సంపూర్ణ ఆశీర్వాదములను నెరవేర్పు తీసుకుని వస్తుంది. అది ఈ యుగముతో ముగించబడి రాబోవు యుగముతో దానిని శాశ్వతముగా భర్తీ చేస్తుంది. ఆరంభముతో మొదలుపెట్టి అంత్యదినముల యొక్క కాలక్రమమును మరింత క్షుణ్ణముగా పరిశీలన చేద్దాము. దేవుని యొక్క భూలోక రాజ్యమును తాను ఆరంభించానని స్పష్టమైన బోధలు మరియు ఉపమానముల ద్వారా యేసు బోధించాడు. ఉదాహరణకు లూకా సువార్త 16వ అధ్యాయం 16వ వచనములో యేసు ఇలా సెలవిచ్చాడు, యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా జ్వరబడుచున్నాడు. అదేవిధముగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనములో యేసు తన శ్రోతలతో ఇలా అన్నాడు. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. కనీసం బాప్తిస్మమిచ్చు యోహాను కాలము నుండి లోకములో రాజ్యము కొనసాగుతుంది లేక ఎదుగుతుంది. మరియు బైబిల్ బోధించున్నట్లు యోహాను చేసిన పరిచర్య యేసు యొక్క బహిరంగ పరిచర్య కొరకు మార్గమును సిద్ధపరిచింది. అయితే రాజ్యం యొక్క ఆరంభమును గూర్చి యేసు కేవలం బోధించలేదు, మరియు ఉపమానములను మాత్రమే చెప్పలేదు. ఆయన చేసిన ఆశ్చర్యకార్యములు దేవుని రాజ్యము మన మధ్యన ఉన్నదని రుజువు చేస్తున్నాయని కూడా ఆయన వాదించాడు. లుకాసువార్త 11:20 ఆయన చెప్పినట్లు, అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్లగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది. మత్తేసువార్త 12:28 కూడా ఆయన ఇదే మాటను ఉద్ఘాటించాడు. దయ్యములను వెళ్లగొట్టుటకు వాటిని ముందుగా ఓడించాలని యేసు బోధించాడు. వాటికంటే బలమైన శక్తి వాటిని జయించినప్పుడే ఇది సాధ్యపడుతుంది. దయ్యములు ఓడించబడ్డాయి కాబట్టి దేవుడు తన సైన్యములను పంపి విరోధులను జయించి తన రాజ్యమును నిర్మించాడు అని దీని అర్థమై ఉన్నది. సంఘము మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపు అంత్యదినములు ఆరంభమయ్యాయి అనుటకు మరొక సూచనగా ఉన్నది. పెంతికోసు దినమున సంఘము మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడెను అని అపోస్తలుల కార్యములు 2:1-11 బోధిస్తున్నాయి. ఈ కుమ్మరింపు వలన వారు అన్యభాషలలో మాట్లాడసాగిరి, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలతో వారు ముద్రవేయబడ్డారు. అపోస్తలుల కార్యములు 2:16-17 పేతురు ఈ సన్నివేశమును వివరించిన విధానమును వినండి. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్యదినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. ఇక్కడ పేతురు పరిశుద్ధాత్మ కుమ్మరింపును అంత్యదినముల యొక్క ఆరంభమునకు రుజువుగా చూశాడు. అయితే రాజ్యం యొక్క ఆరంభమును సంబోధించుటకు కృత నిబంధన తరచుగా ఉపయోగించు పదము సువార్త. పురాతన కాలములో సువార్త లేక శుభవార్త అను పదమును క్రొత్త రాజ్యమును జయించిన రాజును సంబోధించుట కొరకు ఉపయోగించేవారు. ప్రజలకు క్రొత్త ప్రభుత్వమును ప్రకటించుట కొరకు, ఆయన వారి యొక్క క్రొత్త రాజు అను శుభవార్తను ప్రకటించుట కొరకు రాజు సందేశకులను ఉపయోగించేవాడు. అదేవిధముగా చరతరువాత ఇజ్రాయేల్ యొక్క పునరుద్ధరణ చెందిన రాజ్యమును సంబోధించుటకు పాత నిబంధన ఈ పదమును ఉపయోగించింది. యెషయా గ్రంథము 52:7 యెషయా వ్రాసిన మాటలను వినండి. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువార్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నవాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. చెరలోనికి వెలుటకు సిద్ధపడుతున్న వారితో యెషయా విశేషముగా మాట్లాడుతున్నాడు, లేక అప్పటికే చెరలో ఉన్నవారు యెషయా వ్రాసిన మాటలను వినుచున్నారు, లేక అతడు వ్రాసిన దానిని చదువుతున్నారు. మరియు అతని నేపథ్యములో సువార్త అనున్నది వారి రాజు జయమును పొందాడని, ఆయన సైన్యములు యుద్ధములో సఫలమయ్యాయని, మరియు ఆయన మనలను బంధకములలో నుండి విమోచిస్తున్నాడని తెలియజేస్తుంది. కాబట్టి వారు ఆదరణ పొందారు. ఆయన మనలను మన దేశములోనికి తిరిగి తీసుకుని వెళ్తాడు. మరియు దేవుడు మునుపటి కాలములో ఈ విధముగా చేసిన సందర్భమును యెషయా గుర్తు చేస్తున్నాడు. 4:1 ఐగుప్తులో దేవుడు ఈ కార్యమును చేసి వారిని ఐగుప్తు నుండి విడిపించిన విధానమును గూర్చి అతడు మాట్లాడాడు. మరియు 4:1 అతడు ఇలా అంటాడు, అష్షూరులో అష్షూరియులు వచ్చారు, కాని వారి నుండి నేను మిమ్మును విడిపిస్తాను. కాబట్టి బబులోను చెరతో దేవుడు మరొకసారి జయమును పొందుతాడు అను ఒక ఆకాంక్ష చిగురించింది. కాబట్టి యేసు యెషయా గ్రంథములోని సువార్త అను అంశమును ఉపయోగించినప్పుడు ఆయన ప్రజల జీవితములలో నిజమైన విమోచనను గురించి మాట్లాడుతున్నాడు. ఆ విమోచనలో సువార్త ప్రజలను స్వతంత్రులను చేస్తుంది. సువార్త పరిస్థితులను మార్చివేస్తుంది. మరియు మన దేవుడు జయమును పొందుతాడు. తన విరోధుల మీద దేవుడు పొందిన జయమును సందేశకులు ప్రకటించుచున్నారు అను ఆలోచన యెషయా యొక్క మనస్సులో ఉండినది. అనగా దేవుడు పాలించుచున్నాడు అని, ఆయన రాజ్యము స్థాపించబడింది అని అర్థము. ఇందిమూలముగానే యేసు మరియు ఆయన అపోస్తులులు యెషయా గ్రంథములోని సువార్త అను పదమును ఉపయోగించారు. దేవుడు తన విరోధులను ఓడించి భూమి మీద పాలించుట ఆరంభించాడని ప్రజలు అర్థము చేసుకోవాలని వారు కోరారు. లేక ఇక్కడ మనము ఉపయోగించుచున్న పదజాలములో దేవుడు తన భూలోక రాజ్యమును ఆరంభించాడు. అంత్యదినములలో రెండవ దశ రాజ్యం యొక్క కొనసాగింపు అయ్యున్నది. దేవుని రాజ్యం యొక్క కొనసాగింపు క్రీస్తు యొక్క మొదటి రాకడ మొదలుకొని ఆయన తిరిగి వచ్చినంత వరకు కొనసాగుతుంది. ఈ కాలములో పరిశుద్ధాత్మ వరములు మరియు మన ఆత్మీయ విరోధుల మీద జయము వంటి రానున్న యుగమునకు చెందిన అనేక ఆశీర్వాదములను మనము ఆస్వాదిస్తాము. అయితే ఈ యుగములోని కష్టములైన పాపము, వ్యాధి మరియు మరణములను కూడా మనము అనుభవిస్తాము. అయినను మన ప్రభువు దేవుని రాజ్యమును వ్యాపింపజేయుచున్నాడు మరియు నమ్మకమైన వారికి ఆయన ప్రతిఫలమును ఇస్తాడు అని ఎరిగి ఈ ఉద్రిక్తత మధ్యలో కూడా ఓరిమి కలిగి ఉండుటకు మనకు గొప్ప కారణములు ఉన్నాయి. దేవుని రాజ్యము భూమి మీద సుదీర్ఘకాలము పాటు ఎదుగుతుంది అనుటకు యేసు చెప్పిన ఉపమానములు రుజువుగా ఉన్నాయని ఈ పాఠములో ఇంతకుముందు మనము ప్రస్తావించాము. మత్తయి సువార్త 13వ అధ్యాయములో యేసు దేవుని రాజ్యమును కోత కొరకు సిద్ధపడుచున్న పొలముతో, చిన్న విత్తనము నుండి ఎదుగు ఆవగింజతో మరియు పిండిని పులియబెట్టు పులిసిన పిండితో పోల్చాడని కూడా మనము ప్రస్తావించాము. ప్రధానముగా సంఘము యొక్క పరిచర్య ద్వారా దేవుని రాజ్యము లోకమంతటా ఏ విధముగా వ్యాపిస్తుందో మరియు ఎదుగుతుందో ఉపమానములు వర్ణించాయి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-20 వచనాలలో యేసు సంఘమునకు ఈ క్రింది హెచ్చరికలను ఇచ్చాడు. ఆకాశమందును భూమి మీదను సర్వాధికారము నాకియ్యబడినది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. గొప్ప ఆజ్ఞగా సుపరిచితమైన ఈ వాక్యభాగములో రాజుగా ఆయనకు అధికారము ఇవ్వబడినది అని, సంఘము ఆయన రాజ్యమును దేశములనిటా వ్యాపింపజేస్తుంది అని మరియు ఈ పరిచర్య యుగసమాప్తి వరకు కొనసాగుతుంది అని యేసు సూచించాడు. క్రీస్తు రాజ్యం యొక్క సరిహద్దులను దేశములనిటికీ వ్యాపింపజేయమని, యుగసమాప్తి వరకు ఈ పరిచర్యను కొనసాగించమని గొప్ప ఆజ్ఞ మనకు పిలుపునిస్తుంది. అంతేగాక మనము శిష్యులను చేయుచున్నప్పుడు దేవుని మెస్సయ యుగాంత రాజ్యములో పౌరులుగా వారు మనలో కలుస్తారు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనములో పౌలు తన పాఠకులకు సెలవిచ్చినట్లు, దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. మరియు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలలో యోహాను ప్రకటించినట్లు, యేసు మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించి మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. ఈ కొనసాగింపు కాలములో సంఘవ్యాప్తి కంటే తక్కువగా దృశ్యమగు మార్గములలో యేసు రాజ్యమును వ్యాపింపజేయుచున్నాడు. ఉదాహరణకు ఆయన తన పరలోకమందున్న సింహాసనము మీద నుండి తన భూలోక రాజ్యమును పాలిస్తూ తన విరోధులతో యుద్ధము చేయుచున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 25వ వచనములో పౌలు వ్రాసినట్లు, ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు యేసు రాజ్య పరిపాలన చేయుచుండవలెను. యేసు ఇప్పటికే తన రాజ్యమును పాలించుచున్నాడు మరియు ఆయన విరోధులందరినీ ఓడించు వరకు తన రాజ్యమును ముందుకు కొనసాగిస్తాడు. అంత్యదినములలో 3వ మరియు చివరి కాలము రాజ్యము యొక్క నెరవేర్పు అయ్యున్నది. అప్పుడు ఈ యుగము పూర్తిగా రాబో యుగముతో భర్తీ చేయబడుతుంది. ఈ పాఠం యొక్క ఆరంభములో మనము చూసినట్లు పాత నిబంధన దేవుని రాజ్యము యొక్క చరిత్రను 3 దశలలో వర్ణిస్తుంది. విశ్వము మరియు దానిలోని సృష్టముల యొక్క ఆరంభ సృష్టి, మానవాళి పాపములోనికి పతనమగుట వలన కలిగిన సుదీర్ఘకాల విమోచన మరియు అంత్యకాలము, అనగా దేవుని రాజ్యము సంపూర్ణముగా భూమిని నింపు సమయము. మెస్సీయా పాపము మరియు మరణముతో నిండిన యుగమును ముగించి యెరూషలేములో దావీదు సింహాసనము మీద నుండి ఆయన నిత్యము పాలించు అంత్యకాలమును పాత నిబంధన చిత్రీకరిస్తుంది. ఆయన పరిపాలన సృష్టిని నూతనపరుస్తుంది, లోకమంతటా సమాధానమును కలిగిస్తుంది, పూర్ణమైన న్యాయమును మరియు నీతిని స్థాపిస్తుంది మరియు నిత్యము నిలుస్తుంది. సృష్టి యొక్క అంతిమ స్థితి మరియు దేవుని రాజ్యమును గూర్చి పాత నిబంధన క్రొత్త నిబంధనతో సమ్మతిస్తుంది. అయితే యేసును మెస్సీయగా గుర్తించుట వంటి అనేక ఇతర వివరములను క్రొత్త నిబంధన మనకు ఇస్తుంది. లుకాసు వార్త 1:32-33 వచనాలలో దేవదూత ఈ మాటల ద్వారా యేసు యొక్క జననమును ప్రకటించింది. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పెను. అయితే క్రొత్త నిబంధన ప్రకారం పాత నిబంధనలో ఆకాంక్షించబడిన అతి గొప్ప యుగాంత ఆశీర్వాదములు దేవుని రాజ్యము నెరవేర్పులోనికి వచ్చునంత వరకు నెరవేర్చబడవు. వీటిలో యేసు తిరిగి వచ్చుట, సాధారణ మృతుల పునరుద్ధానము, ప్రస్తుత సృష్టి యొక్క నాశనము, క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి సృష్టించబడుట ఉన్నాయి. అంతేగాక 1 కొరింథీ పత్రిక 15:52-54 వచనాల వంటి చోట్ల నూతన సృష్టిలో మనము మహిమగల శరీరములతో శాశ్వత కాలము జీవిస్తామని క్రొత్త నిబంధన నిశ్చయతనిస్తుంది. మరణము పూర్తిగా నాశనము చేయబడుతుంది మరియు మనమొక శ్రమను అనుభవించము. 2 పేతురు పత్రిక 3:13 వచనాలలో ప్రస్తుత సృష్టి అగ్నితో కాల్చబడుతుంది అను వివరమును అపోస్తులుడైన పేతురు ఇచ్చాడు. ఇది సృష్టిలోని పాపపు భ్రష్టత్వమును శుద్ధి చేసి క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి కొరకు మార్గమును సిద్ధపరుస్తుంది. క్రొత్త వివరములలో ఎక్కువ శాతమును ప్రకటన గ్రంథమును వ్రాసిన అపోస్తులుడైన యోహాను యొద్ద నుండి మనము పొందుతాము. ఈ పుస్తకము యొక్క ముగింపులో దేవుని యుగాంత రాజ్యములో నూతన యెరూషలేము రాజధానిగా ఉన్న క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమిని గురించి యోహాను వర్ణించాడు. ప్రకటన గ్రంథం 21:1-4 వచనాలలో యోహాను యొక్క వర్ణనను వినండి. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయేను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును, ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఈ పాఠ్యక్రమములో తరువాత ఈ సన్నివేశములను మరింత వివరముగా చూద్దాము. కాబట్టి ప్రస్తుతానికి క్రొత్త నిబంధన నెరవేర్పులు పాత నిబంధనకు ఎప్పుడూ కూడా అసమ్మతి చూపు అని మాత్రం చెప్పగోరుచున్నాము. బదులుగా మెస్సీయగా యేసు కార్యమునకు సంబంధించిన చారిత్రక సంక్లిష్టతల వెలుగులో పాత నిబంధనను అర్థము చేసుకున్నట్లో అవి మనకు సహాయపడతాయి మరియు మనలో ఆయనను నమ్మకముగా వెంబడించు వారికి అవి ఆశీర్వాదమును గుర్చిన గొప్ప నిరీక్షణను మరియు నిశ్చయతను అనుగ్రహిస్తాయి. సృష్టి యొక్క లక్ష్యమును గుర్చిన ఈ పాఠమును సృష్టి విమోచన మరియు అంత్యకాలమునకు అనుసంధానముగా పాత నిబంధన ఆకాంక్షల దృష్ట్యా చరిత్రను చూస్తూ మనము ఆరంభించాము. తరువాత వేదాంతశాస్త్ర పురోగమనములు, చారిత్రక సంక్లిష్టతలు మరియు సరిదిద్దబడిన ఆకాంక్షల మీద దృష్టి పెడుతూ ఆ ఆకాంక్షలకు సంబంధించిన కొన్ని క్రొత్త నిబంధన నెరవేర్పులను పరిగణించాము. మనము ఒక అద్భుతమైన కాలములో నివసించుచున్నాము. కొన్ని వేల సంవత్సరముల పాటు దేవుడు తన రాజ్యమును భూలోకమునకు తీసుకొని వచ్చు అంత్యదినముల కొరకు పాత నిబంధన ఎదురుచూసింది. అది పాత నిబంధనలోని పరిశుద్ధులు కలిగియుండిన గొప్ప నిరీక్షణ అయ్యున్నది మరియు ఆ రాజ్యములో నివసించు ధన్యతను మనము పొందుకున్నాము. అవును, అది ఇప్పటికీ పరిపూర్ణమైనదిగా లేదు, నెరవేర్పు భవిష్యత్తులో జరుగుతుంది. అయినను మనము రాజ్య ఆశీర్వాదములలో చాలా వాటిని అనుభవించుచున్నాము. పరిశుద్ధాత్మ వరములు మనకు ఇవ్వబడినవి. క్రీస్తు పరలోకము నుండి పాలించుచు మన ఆత్మీయ విరోధులను జయించుచున్నాడు మరియు దేవుడు స్పష్టముగా తన పరిపాలనను ప్రపంచవ్యాప్తముగా వ్యాపింపజేయుచున్నాడు. కాబట్టి పాపము మరియు దాని యొక్క పరిణామాలతో మనము సతమతమవుతున్నను, నెరవేర్పు కలుగుతుంది అని, క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో మనము నిత్యము దేవునితో నివసిస్తాము అను నిశ్చయతను మనము కలిగి ఉండవచ్చు.